నా పేరు డాక్టర్ ఎన్ మాణిక్యరావు. మాది పిట్నవానిపాలెం మండలం అల్లూరు గ్రామం నుంచి మాది గ్రామం. మేము 3 తరాలుగా మా ఇంట్లో మా తాతగారు, మా నాన్నగారు, నేను కూడా వ్యవసాయం చేస్తూనే వస్తున్నాం. అయినప్పటికి కూడా కొత్త కొత్త పద్ధతులు ఎప్పటికప్పటికి పాటిస్తూ పురాతనమైనటువంటి పద్ధతుల్ని మరల తిరిగి జీవం పొందుకుంటాంలో ఇప్పుడు చాలా ఆనందదాయకము మరియు అభివృద్ధి పదంకి ఎక్కువ దిగుబడికి రైతుకి ఎలాంటి నష్టాలు లేకుండా మంచి సమృద్ధమైనటువంటి పంట చేతికి రావడానికి ఈ వ్యవసాయంలో రకరకాల మార్గాల్లో రకరకాల రైతులు రకరకాల పంట విధానాలని ఈ యొక్క పిఎం ప్రణమ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటంటే వ్యవసాయంలో రసాయన ఎరువుల యొక్క పాత్ర తగు మోతాదులో తగ్గించుకుంటూ మితిమీరినటువంటి వినియోగాన్ని తగ్గించి అధిక ఉత్పత్తులను పెంపొందించుకుంటూ ఎరువులు మరియు పురుగు మందులు వాడకం అనేది చాలా వరకు తగ్గించుకుని ప్రకృతితో చేసినటువంటి వనరులను ఉపయోగించుకొని జీవన శైలిని సాగించుకుని ముందుకు పోవటం గురించి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్పిస్తున్నటువంటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 91.2 అను రేడియో వారు, భారత ప్రభుత్వము ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నటువంటి రామగుండం ఫర్టిలైజర్స్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా వరి సాగు విధానంలో పాటించవలసినటువంటి లాభదాయకం చెప్పేలాగా తీసుకున్నటువంటి చర్యలు. భారతదేశంలో ఎక్కువగా వరి పండించేటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 3వ స్థానము లేదా 1వ స్థానంలో ఉన్నట్టు కూడా చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగంలో 2 అంకెల అభివృద్ధిలో కీలక భూమికి పోషిస్తున్నటువంటి వరి పంట అధిక ఆదాయాన్ని సాధించుతూ రాష్ట్రంలో 10% గ్రామీణ ప్రజలకు జీవనోపాధి అందిస్తున్నటువంటి ఈ పంట విధానాన్ని ఎక్కువగా కోస్తా ఆంధ్రలో సార్వ మరియు దాళవ అని చెప్పి 2 పంటలు కాలువల ద్వారా పండిస్తారు. అలాగే రాయలసీమలో నానకారు, ఎండకారు అని చెప్పి పిలవటం జరుగుతుంది. అలాగే 3వ పంట కూడా వేసవిలో మార్చి మే అపరాల సాగు కూడా పండిస్తారు. వివిధ ప్రాంతాలకు అనువైనటువంటి వరి వంగడాల వివరాలు ఈ పట్టిక ఆధారంగా చూసుకుంటే నేను తెలియజేసినటువంటి పట్టిక ద్వారా తెలియపరుచుకుంటే 2 మరియు 3 పొందుపరచుట రకరకాల ఎంపిక ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఎంపిక చేసుకోవాలి. మొట్టమొదటిసారిగా విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర. విత్తనానికి 3 గ్రాములు కార్బన్ డైజం కలిపి 24 గంటల తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. దుంప నారుమడులకైతే లీటర్ నీటికి 1 గ్రాము కార్బన్ డైజం కలిపి ఆ ద్రావణంలో విత్తనాలను 24 గంటలు నానబెట్టి 24 గంటలు మడికట్టి మొలకలను దుంప నారుమడిలో చల్లుకోవాలి. కిలో విత్తనాలు నానబెట్టడానికి లీటర్ మందు నీరు సరిపోతుంది. అలాగే వరి విత్తనాల్లో నిద్రావస్థను తొలగించడం 2వ భాగం. కోత కోసిన వెంటనే విత్తనాలను వాడుకోవాలంటే వరి గింజల్లో నిద్రావస్థను తొలగించి అధిక మొలక శాతం రాబట్టడానికి లీటర్ నీటికి తక్కువ నిద్రావస్థ ఉన్నటువంటి విత్తనాలకైతే 6.3 మిల్లీలీటర్లు లేదా విజేత లాంటి ఎక్కువ నిద్రావస్తున్నటువంటి విత్తనాలకైతే 10 మిల్లీలీటర్ గాఢ నిద్రాక్రమం కలిపి ద్రావణంలో 24 గంటలు నానబెట్టి మరో 24 గంటల పాటు మడికట్టాలి. విత్తన మోతాదుకి ఎకరానికి నాటే పద్ధతిని బట్టి 20 నుంచి 20 కిలోలు వెదజల్లుట మెట్ట భూముల్లో అయితే వెదజల్లే పద్ధతిని పాటిస్తాం. అది 24 కిలోల నుంచి 30 కిలోల వరకు వాడుకోవచ్చు. అదే గోదావరి జిల్లాలో అటువైపు అయితే మాత్రం 12 కిలోల నుంచి 15 కిలోల వరకు పడుతుంది. అలాగే కొన్ని కొన్ని ఏరియాలో వర్షాధారపు వరి పంటను కూడా పండిస్తారు. దానికి ఏమిటంటే గొర్రుతో విత్తేటువంటి పద్ధతి. వరి నేలంలో ఎక్కువగా డిఫరెంట్ రకరకాలైనటువంటి ప్రాంతాల్లో రకరకాల నేలలు రసాయన ఎరువులు ఎంతవరకు వాడాలి అని తెలుసుకుని వ్యవసాయం చేస్తే చాలా బాగుంటుంది. దీని పర్పస్గానే మనం ఎక్కువగా బట్టి భూసారాన్ని బట్టి రసాయనిక ఎరువుల మోతాదును నిర్ణయించి నత్రజని, భాస్వరం, పొటాష్, జింకునిచ్చే ఎరువులను సమతుల్యంగా వాడాలి. వివిధ ప్రాంతాలకు సిఫార్సు చేసిన ఎరువుల మోతాదు వివరాలు పట్టికలో సూచించబడతాయి. అవి ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా డెల్టా మరియు తేలిక భూముల్లో నత్రజని 32-36% వరకు, అలాగే భాస్వరం 24, పొటాష్ 16-24%, నత్రజని 72, భాస్వరం 36, పొటాష్ 24. ఇలా ఖరీఫ్ మరియు రవిలో తేడాలు గమనిస్తూ ఉంటాం. పర్సంటేజ్ ఉంటుంది. దానికి అనుగుణంగా నత్రజని కాంప్లెక్స్ వేరు రూపంలో కానీ యూరియా రూపంలో కానీ వాడవచ్చు. నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటుకు ముందు దమ్ములోను, దుబ్బు చేసే దశలోను, అంకుర దశలోను, బురద పదంలో మాత్రమే సమానంగా వెదజల్లి 36-48 గంటల తర్వాత పలచగా నీరు పెడితే చాలా మంచి ఉపయోగకరంగా మనకి భూమిలో దాన్ని ఇమిడికిపోతుంది. అలాగే 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి లేక 250 కిలోల తేమ కలిగిన మట్టి కానీ కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని వినియోగం బాగా అభివృద్ధి చెందుతుంది. మొత్తం భాస్వరం ఎరువులను దుమ్ములోనే వేయాలి. పొటాష్ ఎరువులను రేగండి నేలలో, ఆఖరి దుమ్ముల్లోనూ పూర్తిగా ఒకేసారి, తేలిక భూముల్లో ఆఖరి దుమ్ముల్లో సగం అంకురం ఏర్పడే దశలో మిగతా సగాన్ని వేసుకోవాలి. ముదురు కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా దుబ్బు చేసే సమయంలో కానీ అంకురం ఏర్పడే దశలో కానీ వేయకూడదు. దమ్ములోనే వేయటం చాలా మంచిది. ఈ దమ్ములో వేయటం వల్ల భూమిలో పూర్తిగా కలిగి నాటినటువంటి మొక్కకి చాలా అద్భుతంగా తొందరగా మాగాణి వరిలో ఓదా మొదలైన ఏకవార్షిక గడ్డి జాతి మొక్కలు ఉన్నప్పుడు బ్యూటోక్లోర్ 50% 1 నుండి 1.5 లీటర్ లేదా అన్లోఫామ్ 30% నుంచి 500 మిల్లీలీటర్లు నాటిన రోజు నుంచి 5వ రోజు నుంచి 7వ రోజులోపు వేసుకుంటే చాలా అద్భుతంగాను బాగా పనిచేస్తుంది. నాటినటువంటి 25-35 రోజులప్పుడు పొలంలో వెడల్పాటి కలుపు మొక్కలను ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎకరానికి 400 గ్రాములు 2-4D సోడియం సాల్ట్ 80% పొడి ముందుగా 200 లీటర్ల నీటిలో కలిగి పొలంలో నీటిని తీసివేసి కలుపుపై పడేటట్లు పిచ్చిగారి చేయాలి. ఆరోగ్యవంతమైన నారు పెంచడానికి ముఖ్యమైనటువంటి సూచనలు చేసుకుంటే అతి తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలను కూడా పొందవచ్చు. నారుమడిని 10-12 రోజుల వ్యవధిలో 3 దఫాలు దమ్ము చేసి సదును చేయాలి. నీరు పెట్టడానికి, తీయటానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేసుకోవాలి. 5 సెంటీమీటర్ల నారుమడికి 2 కిలోల నత్రజని, 1 కిలో భాస్వరం, 1 కిలో పొటాషియం ఇచ్చే ఎరువులను దుక్కిలో వేయాలి. చలి ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అయితే భాస్వరంని రెట్టింపు వేసుకోవాలి. మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కిలోల చొప్పున చల్లుకుంటే చాలా ఒత్తుగా మొలిసి మనకి కావలసినటువంటి నారుని అందిస్తాయి. నారు ఒక ఆకు పూర్తిగా పురివిచ్చుకునే వరకు 6 తడులు ఇచ్చి తర్వాత పలుచగా నీరు పెట్టుకోవాలి. జింక్ లోపాన్ని గమనిస్తే లీటర్ నీటికి 2 గ్రాముల జింకు సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారి చేయాలి. చలి ఎక్కువగా ఉండేటువంటి దాల్వా వరి సాగులో జింక్ లోప లక్షణాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అంటే ఇది ఖరీఫ్లో ఎక్కువ జింక్ లోపం కనిపించకపోవచ్చు, కానీ రవి సాగులో మాత్రం జింక్ లోపం అనేది బాగా ఇట్టనే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ఖచ్చితంగా మనం 2 గ్రాముల జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని పిచికారి చేసుకుంటే ఆ జింక్ లోపం అనేది నివారించుకోవచ్చు. విత్తిన 10 రోజులకు కార్బోప్యూరాన్ 3G గుళికలను సెంటు నారుమడికి 160 గ్రాముల చొప్పున వేయాలి. వేసుకుంటే బాగా పనిచేస్తుంది, అంతకంటే ఎక్కువ వేయకూడదు. మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీమీటర్ లేదా క్లోరోఫైడ్ ఫాస్ 2.0 మిల్లీలీటర్లు నీటికి తగ్గ కలిపి విత్తనాన్ని 10 రోజులకు మరియు 17 రోజులకు పిచికారి చేసుకుంటే నారుకి ఎలాంటి క్రిమికీటకాలు దరిచేరకుండా ఆరోగ్యవంతమైనటువంటి నారు మనకి వస్తుంది. 7 రోజుల ముందు సెంటు నారుమడికి 160 గ్రాముల కార్బోప్యూరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నారు పెంచుకున్న తర్వాత నాట్లు వేయడానికి పొలాన్ని తయారు చేసేటువంటి విధానం. నాట్లు వేయడానికి 15 రోజుల ముందే పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించి 2-3 దఫాలుగా మురగదమ్ము చేసుకోవాలి. పొలం అంతా సమానంగా దమ్ము చెక్కతో కానీ అడ్డతో కానీ చదును చేసుకుని చేసుకోవాలి. అలాగే రేగడి భూముల్లో నాట్లు వేయడానికి 2 రోజులు ముందుగానే దమ్ము చేసుకొని పూర్తి తర్వాతనే నాట్లు వేస్తే చాలా మంచిది. నారు తీసేటప్పుడు మొక్కలు లేత పచ్చగా ఉంటేనే మూస త్వరగా తిరుగుతుంది. 4 నుండి 6 ఆకులున్న నారును ఉపయోగించాలి. ముదుర ఆకును నాటితే దిగుబడి తగ్గుతుంది. నాటు పైపైన నాటితే పిలకలు ఎక్కువగా తొడిగి అవకాశం చాలా ఉంటుంది. కాబట్టి నాట్లను అతి తక్కువ లోతులోనే నాటుకుంటే బాగుంటుంది. నాట్లు వేసేటప్పుడు భూసారాన్ని అనుసరించి ఖరీఫ్లో చదరపు మీటరుకు 30 నుండి 33 మూసలు, రబీలోను అయితే 40 నుండి 44 మూసలు, అలాగే ఎడగారులో అయితే 60 నుండి 66 మూసలు ఉండేలా చూసుకుని బాగా మెత్తగా బరువైన నేలలో దమ్ము చేసి 2 నుండి 8 రోజుల లోపు నాట్లు వేయాలి. వేసుకుని ముగించేసేయాలి. నాటిన తర్వాత ప్రతి 2 మీటర్లకు 28 నుండి 30 సెంటీమీటర్ల బాటలు తీయటం వలన పైరుకు బాగా గాలి వెలుతురు బాగా సోకి చీడపీడల నుండి ఉధృతంగా కొంతవరకు అదుపు చేయవచ్చు. ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు వేయటానికి ఇంకా పైరు పరిస్థితి గమనించడానికి ఈ బాటలు బాగా ఉపయోగపడతాయి. భూసారం ఎక్కువ ఉన్నటువంటి పొలాల్లో తక్కువ కుదుళ్ళు, భూసారం తక్కువగా ఉన్న పొలాల్లో ఎక్కువ కుదుళ్ళు ఉండేటట్టు నాటుకుంటే బాగుంటుంది. ముదురు నారు నాటినప్పటికీ ఇప్పుడు కుదుళ్ళ సంఖ్య పెంచి కుదురుకు 4 నుండి 5 మొక్కలు చొప్పున నాటు వేయాలి. అలా ముదురు నారు నాటినప్పుడు నత్రజని ఎరువును సిఫార్సు కంటే 25% పెంచి 3 దఫాలుగా కానీ 2 దఫాలుగా కానీ 70% దమ్ములో మిగతా 30% అంకురం దశలో వాడుకుంటే అధిక దిగుబడి అనేది మనకి వస్తుంది. సమగ్రమైన పోషక యాజమాన్యాన్ని అవలంబించుకుంటే వ్యవసాయ ఉత్పత్తుల్లో లాభసాటికైనటువంటి పంట దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంది. భూసార పరిరక్షణకు, ఉత్పత్తి స్తబ్దతను అధిగమించడానికి రసాయన ఎరువులతో పాటు సేంద్రియ లేదా జీవన ఎరువులను వాడి పైరుకు సమతుల్యత పోషక పదార్థాలను అందించుకుంటే అధిక దిగుబడులు రావడానికి అవకాశాలు చాలా ఉంటాయి. దానివల్ల రైతులకు లాభసాటితో కూడుకున్నటువంటి ఖర్చుతో తగ్గుతుంది, అలాగే ఎక్కువ లాభాలు అనేది వస్తాయి. పశువుల ఎరువులు, కంపోస్టు, కోళ్ళ ఎరువులు వంటి సేంద్రీయ ఎరువులను రసాయన ఎరువులతో కలిపి వాడినట్లయితే 25 నుండి 30% వరకు నత్రజనిని ఆదా చేసుకోవచ్చు. అలాగే జీవన వనరులను ఎక్కువగా దొరికే స్థలాలు ఏంటంటే భూసారాన్ని బట్టి రసాయన ఎరువుల మోతాదులు నిర్ణయించి నత్రజని, భాస్వరం, పొటాష్, జింకు ఇచ్చే ఎరువులు సమతుల్యంగా వాడాలి. అలాగే వివిధ ప్రాంతాలను బట్టి సిఫార్సు చేసిన వరకు ఈ యొక్క రసాయన ఎరువులని ఏ మోతాదులో వాడితే వాడాలో రకరకాల వాటి యొక్క కాలపరిమితి, వాటి యొక్క నేల స్వభావం, భూసారము, ఋతువులు, మొక్కల యొక్క సాంద్రతను బట్టి యాజమాన్యం తీసుకోవాల్సినటువంటి మెలకువలు. నత్రజనిని కాంప్లెక్స్ ఎరువుల రూపంలో కానీ యూరియా రూపంలో కానీ వాడవచ్చు. నత్రజనిని 3 సమభాగాలుగా చేసి నాటుకు ముందు దమ్ములోను, దుబ్బు చేసే దశలోను, అంకురం దశలోను మాత్రమే సమానంగా వెదజల్లి 32 నుండి 48 గంటల తర్వాత పలచగా నీరు పెట్టి వదిలేయాలి. 50 కిలోల యూరియాకి 10 కిలోల వేపపిండి వేసి 250 కిలోల తేమ కలిగినట్టు మట్టి కానీ కలిపి 2 రోజులు నిల్వ ఉంచి వెదజల్లితే నత్రజని యొక్క వినియోగం చాలా పెరుగుతుంది. నీటి యాజమాన్యం. నాట్లు వేసేటప్పుడు నీరు పలచగా ఉంచుకుని ఉండేలా చూసుకోవాలి. ఎండలు ఎక్కువగా ఉంటే ఊడ్చిన వెంటనే 5 సెంటీమీటర్ వరకు నీరు నిలవగట్టాలి. మూస తిరిగిన రోజు నుండి పైరు దుబ్బు చేయటకు పూర్తి అయ్యే వరకు పొలంలో పలచగా అంటే 2 నుండి 3 సెంటీమీటర్లు నీరు ఉండాలి. నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు. కాబట్టి నీరు భూమికి సమభాగంగా మొక్కకు అంటి అంటినట్టుగా ఉంచుకుంటే త్వరగా మొక్క కోలుకుని, నీరు ఎక్కువగా ఉంటే పైరు బాగా దుబ్బు చేయదు కనుక చిరుపట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు 5 సెంటీమీటర్ లోతు వరకు నీరుండేలా చూసుకోవాలి. కోతకు 10 రోజులు ముందుగా నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టి సమస్యాత్మక భూములు వాటి యొక్క యాజమాన్యటువంటి విలువలు అధిక దిగుబడులతో పాటు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం అనేది మనం పెంపొందించుకోవచ్చు. ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో రకరకాలైనటువంటి నేలలు మనకి సారాయి పడుతూ ఉంటాయి. అందులో లోతు తక్కువ మరియు గలస అధికంగా ఉండేటువంటి నేలలు ఉంటాయి. అంటే నేల లోతు తక్కువగా ఉండటం వలన నీరు మరియు భూసార పరిమితి ఉండటంతో వేరు పెరుగుదల తగ్గి పంట దిగుబడి అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ నేలలో ఉత్పాదక శక్తిని పెంచడానికి వాలుకు అడ్డంగా బోదలు కానీ కాలువలు కానీ నాగళ్లతో లేదా పారలతో కానీ నిర్మించి పైరును బోదల మీద నాటాలి. 1 మీటర్ దూరంలో లోతుగా 3 సంవత్సరాలకు ఒకసారి దున్నుకుంటే భూమి యొక్క ఎక్కువ ఎకరానికి 4 టన్నులు పశువుల ఎరువులు లేదా ఇతర సేంద్రీయ ఎరువులను వేసి దిగుబడిని బాగా పెంపొందించుకోవచ్చు. మాగాణిలో 6 తడి పంటలకు దుక్కి సమస్య అనేది చాలా వరకు అనువైనది. మాగాణిలో వరి తర్వాత 6 తడి పైరుకు అనువైనటువంటి మంచి దుక్కి చేయడం అనేది ఒక ప్రధాన సమస్య. వరి తర్వాత 6 తడి పంటలు వేయటానికి భూమిని దున్నగానే పెద్ద పెద్దగా పిల్లలు లెగుస్తాయి. అందువల్ల వేసినటువంటి పైరు సరిగ్గా మొలకెత్తదు. మొక్కలు వేసినటువంటి విత్తనాలు బాగా లోతుకు పోయి మొలకెత్తడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మొదట మామూలుగా నాగళ్లతో దున్నుకొని విత్తనాన్ని చల్లుకుంటే విత్తనం త్వరగా మొలకెత్తేటువంటి ఉంటుంది. అలాగే ఎక్కువ విత్తనాలు మొలకెత్తడానికి అవకాశం అనేది ఉంటుంది. వరి కోసిన తర్వాత వేసే ఇతర 6 తడి పంటల్లో కూడా ఈ పద్ధతిలో దుక్కి చేయడం ఎంతో శ్రేయస్కరం. వరి పంట పండిన తర్వాత రబీ సాగుకి మొదలుగా ఈ యొక్క మినుములు అనేది పంట పండియటం అనేది మినుము వేసుకుంటాం. మినుము కూడా 3 నెలలటువంటి పంట. వరి పండ్ల 2 రోజులు ముందుగా కోస్తాం అనుకున్న కోసే టైం చూసుకుని విత్తనాలను చల్లుకొని నానబెట్టినటువంటి విత్తనాలను చల్లటం వల్ల మొక్కలు చాలా వస్తాయి. అది ఒక పద్ధతి. రెండవ ప్రత్యేకమైనటువంటి పద్ధతి, పూర్తిగా వరి కోసిన తర్వాత 5 నుండి 10 రోజుల వరకు భూమిని బాగా ఆరబెట్టి ట్రాక్టర్తో దున్నుకున్న తర్వాత మెత్తగా దున్నికిని పొలంలో విత్తనాన్ని ట్రాక్టర్ ద్వారా గొర్రు ద్వారా వేసుకుంటాం. దానివల్ల కూడా చాలా వరకు విత్తనం అనేది సమృష్టిగా మొలక మొలవటానికి అవకాశం ఉంటుంది. వర్ష సమయంలో వరద నీరు లేలా కోత లేకుండా వెళ్ళటానికి కొద్దిగా గట్ల రూపంలో ఏర్పాటు చేసుకుంటే ఏదైనటువంటి సమస్య వచ్చినప్పుడు నీరు మొత్తము త్వరగా పోవటానికి అవకాశాలు ఉంటాయి. మన రాష్ట్రంలో పండించే అపరాలలో మినుము మరియు పెసర పంటలు చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటాయి. వరి సాగు అయిన వెంటనే ఈ యొక్క మినుములు పెసర పంటలు చల్లుకుంటాం. పెసరను లక్ష్యంగా తీసుకుంటే హెక్టార్లు సాగు చేయటం జరుగుతుంది. ముఖ్యంగా పంటలను తొలకరి రబీ సీజన్ కాలంలో ఏక పంటగానే కాకుండా పత్తి మరియు కంది పండ్ల తోటలలో అంతర పంటలుగా కూడా సాగు చేసుకోవటం జరుగుతుంది. నత్రజనిని స్థిరీకరించడంలో భూమికి సేంద్రియ పదార్థం అందించడంలో అపరాల ధాన్యపు పంటలు సరళిలో సుస్థిరత పంటల దిగుబడిని సాధించడంలో నాణ్యమైన ఆహార భద్రత కల్పించడంలోను రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడంలోను పెసర మినుము పైర్ల పాత్ర చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నది. మినుము మరియు పెసర పైర్లను మాగాణులలో వరి తర్వాత సాగు చేయడం మన రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటిది. మరియు అలాగే కోస్తా ఆంధ్ర అటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క వరి తర్వాత ఎక్కువగా అపరాల పంటలను పండించేటువంటి అనువైనటువంటి నేలలు. తొలి దశలోనే వివిధ రకాల పురుగులను మరియు తెగుళ్లను ఆశించడం మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆశించిన మేరకు దిగుబడి రాకపోవడం జరుగుతుంది. దీనికి సరైనటువంటి పద్ధతుల్లో సరైనటువంటి టైము సకాలంలో పంట విత్తుకోవడం సరైన సమయంలో సస్యరక్షణ చర్యలను చేపట్టుకుంటైతే మినుము పెసర పంటల్లో అధిక దిగుబడులు సాధించవచ్చు. సస్యరక్షణ పంటలను ఆశించే పురుగులను జీవిత దశలుగా నష్టపరిచే విధానం మరియు తెగుళ్ళ కారకాలు, తీవ్రతరం చేసే అనుకూల వాతావరణ పరిస్థితులు మొదలైనవి వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే సరైన సమయంలో సస్యరక్షణకు చర్యలను చేపట్టేటువంటి ఆయా చీడపీడలను సమర్థవంతంగా నివారించి అధిక దిగుబడులను పొందవచ్చు. ఎక్కువగా మినిమం ప్రెషర్ అటువంటి పంటలపై ఎక్కువగా తెగుళ్ళు రావడానికి అవకాశం ఉన్నటువంటి టైంలో ఈ యొక్క క్రిమిసంహారమైనటువంటి మందులను పాత్ర ఎంతో ముఖ్యమైనటువంటిది. క్రిమిసంహార మందులను తగ్గించుకుంటూ ప్రకృతికి నుంచినటువంటి రసాయన ఎరువులతో సేంద్రియ ఎరువులతో కొంతవరకు అధిగమించవచ్చు. ఎక్కువగా ఈ యొక్క మినుముపై ఆకు పీల్చేటువంటి పురుగు అంతరిస్తుంది, దీనినే తామర పురుగులు అంటారు. ఈ పురుగు పైరుపై తొలి దశలో ఎక్కువగా ఆశించి ఆకులో రసాన్ని పీల్చి నష్టాన్ని కలుగజేస్తుంది. దీని నివారణకు ముందుగానే మన పొలంలో కొన్ని అంతర పంటగా పొద్దుతిరుగుడు కానీ అలాగే నూగులు కానీ ఇంకా ఇతరత్ర ఉన్నటువంటి మొక్కలు సాళ్ళలో పెట్టుకుంటే ఈ యొక్క తామర పురుగుని కొంతవరకు అరికట్టడానికి మంచి అవకాశం ఉంటుంది. తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి ఆకులలో రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి వంకరలు తిరుగుతాయి. పైరు తొలి దశలోనే పురుగుల తీవ్రత అధికంగా ఉన్నట్లయితే మొక్కలు వడలి క్రమేపీ ఎండిపోవటం జరుగుతుంది. దీని నివారణకు అంతర పంటగా మధ్య మధ్యలో పొలంలో కానీ పొద్దుతిరుగుడు పువ్వులు అలాంటి వేరుశనగ అలాంటి దుంప సంబంధించినటువంటి పెట్టుకుంటే ఈ యొక్క క్రిమిసంహారకమైనటువంటి తెల్ల పురుగులు తామర పురుగులు వాటినే ఎక్కువగా దరిచేసుకుని అధిక ఉత్పత్తినిచ్చేటువంటి ముఖ్యమైన పంట మీద కొంతవరకు కంట్రోల్ సహజంగా తగ్గించుకోవచ్చు. ఈ వైరస్ తెగులు ఉధృతిగా వర్షాభావ పరిస్థితుల్లోనూ ఎక్కువగా ఉంటుంది. ఇది తామర పురుగు ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాపించి చేరుతుంది. దీనివల్ల తెగులు ఆశించినటువంటి మొక్కలలో ఎక్కువ అంచులు వెనుకకు ముడుచుకొని మెలుకులు తిరిగి గిట్సబారి తాలిపోతాయి. ఆకుల అడుగు భాగంలో ఈనెల రక్తవర్ణను పోలి ఉంటాయి. అలాగే రెండవది తెల్లదోమను. ఈ తెల్లదోమ రెక్కల పురుగులు మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల ఆకులు ముడతబడి క్రమేపీ ఎండి రాలిపోతాయి. వైరస్ తెగుళ్లకు సమగ్రమైనటువంటి సస్యరక్షణలకు కొన్ని మనం పాటించినట్టయితే ఈ వైరస్ తెగుళ్లను తామర పురుగు మరియు తెల్లదోమ పురుగులను మరియు పేనుబంక పురుగుల ద్వారా కలుపు మొక్కల నుండి పంట మొక్కల వరకు పంటల్లో ఒక మొక్క నుండి ఇతర మొక్కలకు వ్యాపించి చెందుతాయి. ఈ వైరస్ నిర్మూలన ఎలాంటి క్రిమిసంహార మందులు లేవు కాబట్టి తెగులు వ్యాప్తి కారకులైనటువంటి తెల్లదోమ, తామర పురుగు మరియు పేనుబంక పురుగులు అరికట్టడం ద్వారా మాత్రమే ఈ తెగులను నివారించగలరు. విత్తన శుద్ధి. పంట విత్తుకునే 24 గంటల నుంచి 46 గంటల ముందుగా 1 కిలో విత్తనానికి ఇమిడాక్లోపిడ్ 600 FF కోచ్, 500 మిల్లీలీటర్ లేదా డయామిథిక్స్ 700 W వాడుకున్నట్టయితే కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే తొలి దశలో వైరస్ తెగులను వ్యాపింపచేసుకోవచ్చు. రసం పీల్చే పురుగును మరియు వేరుకుళ్ళు తెగులను బారి నుండి పంటను కాపాడుకోవచ్చు. విత్తుకునే సమయంలో మెట్ట ప్రాంతాల్లో అయితే అక్టోబర్ మాసంలోను, వరి మాగాణలో అయితే నవంబర్ చివరి నుండి డిసెంబర్ మాసం చివరి వరకు విత్తుకునేటట్టయితే వైరస్ తెగుళ్ళు ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. పంట విత్తుకునే సమయంలో పొలం చుట్టూ 4 వరుసల్లో మొక్కజొన్న, జొన్న, సజ్జ వంటి పంటలు అంతర పంటలను విత్తుకోవటట్టయితే ప్రక్క పొలాల నుండి తెల్లదోమ, తామర పురుగు మరియు పేనుబంక పురుగులను రాకుండా నివారించుకోవచ్చు. పొలంలోనూ గట్ల మీద కలుపు లేకుండా చూసుకోవాలి. గట్ల మీద కలుపు మొక్కలను, ఇతర రకాల పంటల మొక్కలను గమనిస్తూ వైరస్ తెగులను సోకిన కలుపు మొక్కలను, పిల్లి పెసర వంటి ఇతర పంటల మొక్కలను పీకి తగులబెట్టు. పొలంలో తెగులు సోకిన మొక్కలను గమనించిన వెంటనే పీకి నాశనం చేసుకోవాలి. కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో సార్వ వరి కోసిన తర్వాతనే మినుము పెసర పంటలను పండించడం ఆనవాయితీ. రబీ కాలంలో మాగాణి భూముల్లో వరి తర్వాత మినుము పెసర పైరులను సుమారు 6 నుంచి 5 లక్షల ఎకరాల్లో పండిస్తుంటాం. వరి పండించే భూముల్లో పంట మార్పిడిగా మినుము లేదా పెసరను సాగు చేయడం వల్ల భూసారము, భూ భౌతిక లక్షణాలను పరీక్షించుకోగలుగుతుంది. ఈ విధానంలో వరి కోయటానికి 2 నుంచి 4 రోజుల ముందు విత్తనాన్ని విత్తుకోవాలి. ఈ విధంగా చల్లిన విత్తనాలు మొలిసి భూమిలో మిగిలిన తేమను, భూసారాన్ని వినియోగించుకుని పంట కోత వస్తుంది. ఈ పద్ధతిలో భూమిని తయారు చేయడం, అంతర కృషి, ఎరువుల వాడకం లాంటివి వీలు పడదు. వరి మాగాణంలో అపరాల సాగులో ఈ క్రింది అవరోధాలను అధిగమించినట్లయితే అధిక దిగుబడులను ఆశించడానికి అవకాశాలున్నాయి. వరి మాగాణంలో సిఫార్సు చేస్తున్నటువంటి మినుము పెసర రకాలు వివిధ రకాలు ఉన్నాయి. అందులో ఎల్బీజీ, టీబీజీ 104, జీబీజీ 1, ఎల్బీజీ 645, ఇలా రకరకాలైనటువంటి రకాలు ఉన్నాయి. అందులో కొన్ని నిటారుగా పెరుగుతుంది, గుత్తులతో కాయలు ఎక్కువగా వేసినటువంటి ఫలాలు, అలా కాయలు పొడవుగా ఉంటాయి. అన్ని రకాలకు అనుకూలమైనటువంటి, అన్ని కాలాలకు అనుకూలమైనటువంటి రకం. అలాగే మొక్కలు నిటారుగా పెరుగుతాయి, బూడిద తెగులను తట్టుకునే రకం టీఎం 96.2. వరి మాగాణంలో మినుము లేక పెసర తొలి దశలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల పైరు త్వరగా పెరగదు. కలుపు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇమాంజిత్ ఫిర్ ముందును ఎకరానికి 200 మీటర్లు మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. వరి మాగాణంలో ఊద ప్రధాన సమస్య. దీని నివారణకు పైరు విత్తిన రోజు నుంచి 20-25 రోజుల మధ్యలో ఎకరానికి 250 మిల్లీలీటర్ల ఫెనాక్సిఫాస్ మిథైల్స్ 90% ద్రావణం కలిపి 400 మిల్లీలీటర్ల కిజోల్ పాస్ ఇదెల్ 5% ద్రావకం 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకుంటే కలుపు నివారణ అనేది అరికట్టుకోవచ్చు. పైరు బెట్టకు గురి కావడం, నీరు కట్టుట. వరి మాగాణంలో చల్లినటువంటి మినుము 85 రోజుల నుంచి 90 రోజుల వరకు భూమిలో ఉన్న తేమ మీదనే ఆధారపడి ఉండాలి. మాగాణి భూముల్లో విత్తనం చల్లినప్పుడు తేమ ఎక్కువగా ఉండి తొలి దశలో మొక్కలు ఎదుగుదలకు నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి భూమిలో పొర ఆరిన తర్వాత ఎదుగుదల మొదలవుతుంది. ఈ దశలో రావడానికి 25 నుంచి 30 రోజులు పడుతుంది. త్వరగా కాపు వచ్చే రకాలు 35 రోజులకే పూత వస్తాయి. కాయ పెరిగే దశలో పైరు పెరగదు, కలుపు పెరిగి పైరును అణిచివేస్తుంది. ఆలస్యం విత్తినప్పుడు చివరి పైరు బెట్టకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న చోట తేలికపాటి నీటి తడులు ఇవ్వడం వల్ల మంచి దిగుబడులు పొందవచ్చు. పైరు పూత దశలో ముందు అనగా 30 రోజుల నుండి 40 రోజుల మధ్య తేలికపాటి నీటి తడి ఇవ్వవలెను. పూర్వ పద్ధతుల నుంచి కొత్త పద్ధతుల ద్వారా వ్యవసాయ సాగు విధానం అనేది చేయటం జరుగుతుంది. అందులో వచ్చినటువంటి నూతన రైతులు మరియు యంగ్ ఫార్మర్స్ యువన రైతాంగానికి ఈ యొక్క పాత్ర ఏంటంటే జీవన ఎరువులు వాడేటువంటి విధానం, వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యతని ఏంటి. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో హరిత విప్లవం ద్వారా ఎంతో ప్రగతిని సాధించుకున్నాం. హరిత విప్లవం మనం ప్రవేశపెట్టినటువంటి హైబ్రిడ్ వంగడములు, రసాయనిక ఎరువుల వాడకమునకు మంచి దిగుబడులు ఇవ్వడం కారణంగా నేటి వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందుల వాడకం నానాటికి పెరుగుతూనే వస్తుంది. దీని ప్రభావం మనకు తెలియకుండానే భూమిలో ఉన్నటువంటి జీవరాశులపై అధికంగా ఉన్నది. అధిక రసాయన ఎరువులు వాడకం వలన భూమిలో జీవరాశులు ప్రభావానికి గురయ్యి వాటి యొక్క సంఖ్య తగ్గుతూ వస్తుంది. మనం ఇవి జరిపేటువంటి రసాయన ఎరువుల చర్యలో గణనీయంగా మార్పులు సంతరించుకోవాలని చెప్పి ప్రభుత్వం వారు ఎక్కువగా ఫార్మర్స్కి భూమి యొక్క సారాంశం విలువను కనిపెట్టుటకు భూసార టెస్టులు అనేసి గణాంకాలని చెప్పి నేల ఆరోగ్య పరిస్థితిని నానాటికి క్షీణించిపోకుండా దోహదపడుతున్నందుకు ఈ యొక్క వ్యవసాయం మార్కెట్లలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారు అధికంగా మొత్తంలో ఈ యొక్క రసాయన ఎరువులను పాత్రను ఎంతవరకు వేసుకుంటే బాగుంటుంది, ఎంతవరకు తగ్గించుకోవాలని చెప్పి దీని మీద సారం భూసార టెస్టులు అనే విధానాన్ని పెంపొందించుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే వ్యవసాయంలో అధిక మొత్తంలో రసాయన ఎరువులు ఏమాత్రం వాడాలి, ఎంతవరకు వాడితే సరిపోతుంది అనేటువంటి అవగాహన కోసం రైతులకు ఎప్పటికప్పటికి మీడియా ద్వారా మరియు అనుభవమైనటువంటి శాస్త్రజ్ఞుల ద్వారా మరియు అనుభవం కలిగినటువంటి రైతుల చేత వారి యొక్క ఆలోచన విధానాలను ఎప్పటికప్పటికి నూతన రైతులకు అందిపుచ్చుకునే విధానంగా ఈ యొక్క కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఇందులో మిత్తముగానే చాలా వరకు మార్పు తీసుకురావటం ఉద్దేశంగా ఉన్నటువంటి పర్యావరణ కాలుష్యం నుంచి కాపాడుకుంటమే కాక రైతులకు కూడా పెట్టుబడి విషయంలో అధికమైనటువంటి భారం కూడా తగ్గించుకునే విధాలాగా తగు సలహాలు సూచనలు తీసుకురావటం జరుగుతుంది. ఇందుమూలకంగా ఈ నేపథ్యంలో మన వ్యవసాయ రంగంలో సమన్వయ సమగ్ర భూసార సంరక్షణ పద్ధతితో ఎంతో ముఖ్యమైనదిగా గుర్తించడం జరిగింది. దీనిలో సేంద్రియ ఎరువుల వాడకం ఎంతవరకు వాడాలి, వాడకంతో పాటు జీవన ఎరువుల వాడకం ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో అన్న విషయాన్ని రైతులకు తెలియపరచడం ఎంతో ఆనందదాయకం, ఎంతో అవసరమైనటువంటి లాభదాయకమైనటువంటి విధానం. జీవన ఎరువులు అనగా భూమిలో నానాటికి తగ్గుముఖం పడుతున్నటువంటి సూక్ష్మాంగ జీవులలో మొక్కలకు పోషక పదార్థాలను మరియు పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్లను సమకూర్చే సూక్ష్మజీవులను సముదాయం. ఈ సూక్ష్మాంగ జీవులు పంటకు కావలసినటువంటి పోషక పదార్థాలను ప్రకృతిలో సహజ సిద్ధమైన వనరుల నుండి అందించే గుణమును కలిగి ఉండును. దీనికి అనుగుణమైనటువంటి మార్పులను భూమిలో కలగజేసుకుని జీవన ఎరువులు భూమిలో వేసినప్పుడు వాటిలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల సంఖ్య అనూహ్యంగా పెరిగి మొక్కలు చురుకుగా పెరగడానికి వివిధ పోషకాలతో పాటు అవసరమైనటువంటి హార్మోన్లను విటమిన్లను అందిస్తుంది. జీవన ఎరువులు సహజ సిద్ధమైనవి, వాటి వలన వాతావరణ కాలుష్యం జరగదు, పంటకు హాని చేయదు. వీటిని వాడకం ద్వారా రసాయన ఎరువులు మోతాదులను కూడా కొంతమేరకు తగ్గించుకోవచ్చు, తక్కువ ఖర్చుతో అధిక ఫలితం పొందడం ఉంది. అందులో ముఖ్యమైనటువంటివి రైజోబియం, స్థిరీకరించినటువంటి జీవన ఎరువులు రైజోబియం, అజిటోబ్యాక్టర్, అజోస్పెరిల్లం, నీలి ఆకుపచ్చ నాచు, అజొల్లా అనాబినా, అసిటోబ్యాక్టర్ ప్రాంక్టియా. రైజోబియం రెగ్లిమ్ జాతి పంటలు అనగా అపరాలు అంటే పప్పు జాతికి సంబంధించినటువంటి పంటలకు నత్రజని అందించు జీవన ఎరువులుగా వాడవలెను. పప్పు జాతి పైరులలో ముఖ్యమైనటువంటిది కంది, పెసర, మినుము, శనగ వంటి పైర్లకు వేరుశనగ, సోయా చిక్కుడు వంటి నూనె గింజల పైర్లకు రైజోబియం కల్చరల్ విత్తనమునకు పట్టించి ఉపయోగించుకోవలను. దీనిని ఉపయోగించడం వలన మొక్క వేళ్లపై లేత గులాబీ రంగు కలిగిన బూడిద పెలు ఏర్పడతాయి. ఈ బూడిదలో ఉన్న రైజోబియం గాలిలో నత్రజనిని స్థిరీకరించి మొక్కలకు అందిస్తుంది. ఈ రైజోబియం కలర్ ఒక్కో ప్రత్యేకమైనటువంటి స్టెన్ ఉండదు, కావున రైతు ఏ పంట వేయనో ఆ పంటకు నిర్దేశించినటువంటి రైజోబియం మాత్రమే వాడవలను. ఉపయోగించేటువంటి ఉపయోగాలు విధానం 100 మిల్లీమీటర్ల నీటిలో 100 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలను. ఈ చల్లార్చిన ద్రావణం 10 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కలర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేలాగా జాగ్రత్తగా వహించుకోవాలి. ఈ ప్రక్రియను రైతులు పాలిథిన్ సంచి కానీ ప్లాస్టిక్ తొట్టిని కానీ ఉపయోగించి చేసుకోవచ్చును. పట్టించినటువంటి విత్తనం 10 నిమిషాల నీటిలో ఆరబెట్టి తర్వాత పొలంలో నాటుకోవాలను. ఈ రైజోబియం జీవన ఎరువులు తప్పనిసరిగా వాడాల్సినటువంటి ఆవశ్యకత ముందు ఎంతో సంతరించుకుంది. కొత్తగా రెగ్లూమ్ జాతి పంటను పొలంలో వేసేటప్పుడు అప్పుడు గతంలో రెగ్లియం జాతి పంట వేసినప్పుడు తగినన్ని వేరు బుడిపెలు ఏర్పడినప్పుడు పంట మార్పిడి పద్ధతిలో రెగ్లియం జాతి పంటకు ముందు మరియు ఏ ఇతర పంటలను వాడిన ఎడల వాతావరణ పరిస్థితులు రైజోబియం అంటే జీవన ఎరువులు బ్రతికి ఉండుటకు అనుకూలించినప్పుడు అనగా అధిక ఆమ్ల క్షారభూములు అయిన ఎడల మురుగునీరు నిల్వ ఉన్న పొలములో అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క రైజోబియం జీవన ఎరువులను తప్పనిసరిగా వాడాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. అలాగే అజిటోబాక్టర్ పప్పు జాతి పంటలను మినహాయించి మిగతా అన్ని పంటలకు నత్రజని జీవన ఎరువుగా ఉపయోగించబడుతుంది. ఈ బ్యాక్టీరియా నత్రజనిని స్థిరీకరించడమే కాక మొక్కకు కావలసినటువంటి హార్మోన్లు మరియు విటమిన్లను అందించను. ఈ బ్యాక్టీరియా యొక్క ముఖ్య సేంద్రియ కర్బనం యొక్క ఉన్న భూములు సమర్థవంతముగా పనిచేస్తుంది. అందువలన ఈ జీవన ఎరువులు ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు మరియు పూల తోటల్లో సిఫార్సు మేరకు చేయబడుతుంది. వాడే విధానం ఏ పంటకు వాడినా కానీ 2 కిలోల కార్బన్ కల్చర్ను 200 కిలోమీటర్ల సేంద్రీయ ఎరువుతో కలిపి విత్తనం నాటే సమయంలో 1 ఎకరం నేలపై వెదజల్లవలను. ఇది జల్లిన సమయంలో కానీ వెను వెంటనే కానీ భూమిలో తగినంత తేమ ఉండట్లేదు జాగ్రత్తగా చూసుకోవాలను. ఇలా గనక మనం అన్నీ పాటించినట్లయితే రైతులకు అధిక దిగుబడులతో పాటు అధిక ఉత్పత్తి ఉండడం లాభదాయకమైనటువంటి పంటలు మరియు కేంద్ర గవర్నమెంటు అనుసంధానించినటువంటి పద్ధతుల్లో రసాయన ఎరువులని క్రమేపు తగ్గించుకున్న వాళ్ళం అవుతాము. అలాగే భూసార విలువలు అనేది మనం పోగొట్టుకోకుండా కాలుష్యాన్ని అరికట్టుకోగలుగుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏఎన్యూ రేడియో 91.2 వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే రామగుండం ఫర్టిలైజర్స్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం.